మనం పరమపూజ్య గురుదేవుల యొక్క క్రాంతిధర్మి సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. దీని గురించి చెప్తున్నప్పుడు ఒక విషయం ఎప్పుడు మీకు గుర్తుండాలి, చాలా ముఖ్యమైనది ఏంటంటే, మనము యుగసంధి కాలంలో ఉన్నాం. యుగసంధి అనే మాట మీరు వింటున్నారు తప్ప ఈ యుగసంధి ఇంకొక 15-20 రోజుల్లో అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక 2 నెలల వరకు 2 మంత్స్ దాని యొక్క ఎఫెక్ట్స్ కొన్ని మనకి ఉంటాయి. సంధికాలం గురించి చెప్తున్నాను నేను. కానీ సంధికాలం అయిన తర్వాత సత్యయుగము కొన్ని 100,000 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటాయి. ఇంకాస్త మనం ప్రయత్నం చేస్తే అసలు ఈ 4 యుగాలు ఉండవేమో. అంచేత ఈ యుగసంధి కాలంలో ఉన్న మనము, లేక మన జీవితంలో ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి వాళ్ళు 100,000 సంవత్సరాల వరకు సత్యయుగంలో ఉంటాము అన్నది గ్యారంటీ. ఎంత అర్థం చేసుకుంటారో దాన్ని అర్థం చేసుకుని దానికి తగిన జీవితాన్ని మీరు వేసుకోండి. తెలుసు, ఇది పరమపూజ్య గురుదేవుల యొక్క అతి చిన్న పదలము అని. పదము ఎందుకు పదము? 100,000 సంవత్సరాల డెవలప్ అవ్వాల్సినటువంటి కాలము. మీ ఉద్దేశం ఏంటి, 15-20 రోజుల్లో చెప్పేగలవా అంతా? మనం చెప్పినా అవుతుందా? చెప్తే ఏబీసీలే వస్తాయి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కానీ ఏబీసీతో అన్ని స్టార్ట్ అవుతాయి. దానికి ఆయన మొత్తం పరిధి చెప్పవచ్చు అంటే అనేక జన్మలు బట్టి ఆయన చేసినటువంటి సాహిత్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. నేను దాన్ని అంతకంటే ఎక్కువ కంప్లైంట్ కరెక్ట్గా చెప్పలేను, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ సత్యయుగానికి సంబంధించినటువంటి గత 200 సంవత్సరాల నుంచి ఏ ఆధ్యాత్మికమైన యోగమైన పుస్తకాలు వచ్చాయో అవన్నీ పరమపూజ్య గురుదేవుల వల్లే. లిటరల్ గా కరెక్ట్ అవి. దట్ అర్థం బ్లావిట్స్కి, శ్రీ అరబిందో, సివివి, ఇంకా కొన్ని పేర్లు మనం చెప్పాం, కొన్ని తెలిసిన పేర్లు మనకు కొన్ని 100 తెలుసు. మరి అంతే వేల మందిని పరమపూజ్య గురుదేవులు ఎక్కడెక్కడెక్కడెక్కడ పృథ్వీగ్రహం మీద పనిచేశావో మనకి తెలియదు. కానీ వాటన్నిటినీ కలిపి ఈ 20 పుస్తకాలు మనకి అందజేశారు. అందుకే దాన్ని పరమపూజ్య గురుదేవుల యొక్క లైఫ్ అనుకోవచ్చు మీరు. కృష్ణుడు తన జీవితంలో పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు ఏవేవో చెప్పాడు. కానీ కృష్ణు గురించి మనకి మిగిలిపోయి ఆధారంగా ఉన్నది ఏంటి అంటే భగవద్గీత. కానీ చాలా చెప్పాడు ఆయన భగవద్గీత. అలాగే 20 కేడిఎస్ పరమపూజ్య గురుదేవుల యొక్క మహాకాలుని పుస్తకం. కృష్ణుడు కాలుడవుతే పరమపూజ్య గురుదేవులు మహాకాలుడు. చేత మీరు కాలుడు అనేటువంటి మాటను కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. మహా అనేటటువంటి మతం వాడితే 4th డైమెన్షన్ గురించి, ఇంకా మృత్యువు లేనటువంటి స్థితికి మనం వెళ్ళాము అన్న దాని గురించి చెప్తున్నారు. చేత మీకు పూర్తిగా అర్థమైందా లేదా ఇంపార్టెంట్ కాదు. మీకు తెలియవలసింది ఏంటి అంటే, అర్జునుడికి కూడా అన్ని జన్మల గురించి ఏమీ తెలియదు అంటే కృష్ణుడు చెప్పాడు, చాలా జన్మలు బట్టి మన ఇద్దరం కలిసి ఉన్నామయ్యా, నీకు అవేమీ తెలియదు మాకు తెలుసు అని గీతలో. పరమపూజ్య గురుదేవులు ఇప్పుడు అదే అడుగుతున్నారు. చేత దీన్ని మీరు చాలా జాగ్రత్తగా డెవలప్ చేస్తున్నప్పుడు సమయం గురించి తెలిసాం మనం, సమయం యొక్క దానం గురించి అర్థం చేసుకున్నాం. మరి అది కాస్త జాగ్రత్తగా మీరు మళ్లీ మళ్లీ ఆ పుస్తకాన్ని చదవాలమ్మా. చదివితే మీకు ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. డౌట్స్ వస్తే ఖచ్చితంగా నన్ను ఇవ్వాల్సి వస్తుంది. నీకు ప్రశ్న ఏమీ రాలేదు అంటే ఐదర్ యు ఆర్ జీనియస్, అంతేత పరమపూజ గురుదేవులు అవసరమే లేదు ఇంకా మీకు, మీ అంతటి మీరే చేసుకోవచ్చు. లేదు అంటే ఖచ్చితంగా చాలా డౌట్స్ వస్తాయి, సిగ్గుపడక్కర్లేదు. చేత ఈ కేడిఎస్ 20ని మీరు చాలా సీరియస్గా ఆ బుక్ చదువుకోవాలమ్మా. అసలు ఏం చెప్పాడు అక్కడ? నాకు తెలిసిన యాంగిల్లో కొంత చెప్పాను, కానీ మల్టీ ఫ్యాసెట్లో ఉంటుందమ్మా పరమపూజ గురుదేవుల పుస్తకాలు. మీకే ఆశ్చర్యం ఇస్తుంది. మీకు తెలుసా, గీత చాలామంది చదివారు, ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్లో గీతని అర్థం చేసుకుని చెప్పారు మహామహామహాపురుషులు. గోఖలే ఒకలాగా చెప్పాడు, గాంధీ ఒకలాగా చెప్పాడు, చిన్మయానంద ఒకలాగా చెప్పాడు, అంతా 18 అక్షరాలు. ఇంచేత పరమ పూజ్య గురుదేవుల యొక్క ఈ పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు అయిపోయింది అనుకోకండి అమ్మా. ఒకసారి చదివేసాము మేము, ఇంకా మేము చేసేస్తాము అని మీరు చూసుకుంటూ ఉండండి, చేసుకోవటానికి చేసిన పనులు చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు ఇప్పుడు ఇంకోటి కలిసిందమ్మా. ఒక 20 పుస్తకమే చెప్తే మీకేదో అనుకుంటే, జీవన సాధన బంగారు సూత్రములు. ఇది కాస్త జాగ్రత్తగా నేను మీకు చెప్పిన విషయం గుర్తుంచుకోండి. పేజీ 6 చూసుకోండి అమ్మా, సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. పేజ్ 6 సెకండ్ పారాగ్రాఫ్. గీతాకారుడు ఈ సత్యమును అనేక సందర్భాలలో నొక్కి వక్కాడించాడు. మానవుడు తనకు తనే శత్రువు, మరియు తనకి తనే మిత్రుడు. మీరు వినేసేయటం కాదమ్మా, ఇదంతా పరమపూజ్య గురుదేవులు చేత మళ్లీ తన పుస్తకంలో బంగారు సూత్రంగా చెప్పబడినప్పుడు దానికి విలువ మారిపోతుంది. ఎవడో ఒకడు చెప్పటం వేరు, ప్రైమ్ మినిస్టర్ చెప్పటం తేడా ఉంది రెండింటికి. ఇంచేత ఈ మాటలు మీరు వింటున్నది పరమపూజ్య గురుదేవుల యొక్క మాటలు. ఇంచేత మీరు దాన్ని చాలా స్పష్టంగా మీకు ఉపయోగించుకోవాలి. మానవుడు తనకు తనే శత్రువు, మరియు తనకు తనే మిత్రుడు. ఆ సెంటెన్స్ ఏ వే ఆఫ్ లివింగ్ గురించి చెప్పాడమ్మా. ఇంకా వచ్చే లైన్స్ అన్నీ అలాంటివే సెంటెన్సెస్. మనసే బంధనములకు మరియు మోక్షమునకు ఒకే ఒక్క కారణము. ఇక్కడ మోక్షము అంటే పిచ్చివాళ్ళలాగా అందరూ అనుకునే మోక్షం కాదమ్మా. మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఫ్రీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు బి ఫ్రీ, దేని నుంచి మీరు ముక్ష అవ్వాలనుకుంటే మనసే బంధము మరియు మోక్షము నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఒకే కారణము, నిన్ను నీవు ఉన్నత స్థాయికి చేర్చుకో, పతనము చెందవద్దు. ఓపెన్ గా పరమపూజ్య గురుదేవులు చెప్తుంది ఏంటంటే అమ్మా, ఈ యుగసంధి కాలంలో అన్నం ఉతుకుతున్నప్పుడు బియ్యాలు ఏమవుతాయి, కింద నుంచి పైకి, పైకి నుంచి కిందకి, ఎక్కడెక్కడికో పోతూ ఉంటాయి, అన్నీ ఒక చోట ఉండవు. అన్నం అయిపోయిన తర్వాత మళ్ళా అన్ని ఒకదానికి ఒకటి హాయిగా స్పష్టంగా వస్తాయి. అంచేత ఇది మీరు ఆలోచించుకుని ఇంకా నీ సాధన నువ్వు చూసుకోవటమే, నీ స్థాయికి నువ్వు వెళ్లవలసిందే తప్ప. అందరం కలిసి వెళ్ళగలమా? వస్తారు కలిసి వచ్చేవాళ్ళు, వాళ్లతో పాటు కలిసి వెళ్తారంటే. నిన్ను నేను ఉన్నత స్థాయికి చేర్చుకో, పతనము చెందవద్దు. ఇప్పుడు అన్నంలో ఉతుకుతున్నప్పుడు మెతుకులు పైకి కిందకి వెళ్తాయని చెప్తున్నారు. ఇక్కడ పరమ పూజ గురుడు ఒక బ్రేక్ ఇచ్చాడు అక్కడ, ఓ ప్లాటో లాగా. ఇంకా మీరు కిందకి రారు, అయినే ఉండండి. ఈ వచనములలో అలంకారము లాంటిదేమీ లేదు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇంకదేదో మీరేదో అనుకుంటున్నారేమో, ప్రతి వాక్యము అక్షర సత్యమే. ఒక ఆప్త పురుషుడు మనిషి యొక్క ఒక గుప్పిటిలో స్వర్గము, మరి ఒక కుప్పిటిలో నరకమున్నది. అతను తన కోరికకు ఈ రెండిటిలో నుంచి ఏదో ఒక దానిని తెరుచుకునుటకు పూర్తి స్వతంత్రము కలిగియున్నాడు. ఇది మన చేతుల్లో ఉన్నదమ్మా, దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా హెడ్డింగ్ చూసుకోండి, పేజ్ 6లో ఉన్నది హెడ్డింగ్. అతని జడములో అతనిని జడములో కాక చైతన్యములో వెతుకుదాము. ఇక్కడ ఫస్ట్ టూ నిన్న చెప్పాను కదా, విధాత భగవంతుడు చేసేది మనకేం సంబంధించింది కాదు, కానీ భగవంతుని కలియుకుటకు అతని నివేదన కొనుటకు అతి దగ్గర స్థానము అంతఃకరణమే. అంచేత అంతఃకరణ అంటే ఏంటో అర్థం చేసుకుని ఆ అంతఃకరణానికి చేతనటువంటి జీవితాన్ని మనం చేసుకోవాలి. అంతఃకరణము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణ అంటాం. కాళ్ళు, చేతులు, వాటి యొక్క జ్ఞాన కర్మేంద్రియ ఇంద్రియాలు ఉన్నాయి. అలాగే మీ అంతఃకరణకి ఇవి నాలుగు మనస్సులున్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. స్పష్టంగా తెలుసుకుంటే ఇది విష్ణు యొక్క నాలుగు చేతులని, బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలని తెలుసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా చెప్పింది. ఇంకా మీ అంతటి మీరు డెవలప్ చేసుకుని నాకు తర్వాత ఎప్పుడైనా చదువుకుంటే చదువుకోండి. బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలు, అవి జ్ఞానేంద్రియాలు, మన యొక్క అంతఃకరణాలు. ఇవి నాలుగు అంటే అంతఃకరణాల యొక్క జ్ఞాన బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలు. మరి కర్మేంద్రియాలంటే ఏమిటి? మనకి మనశ్చిత్తు, మన బుద్ధి, చిత్త, అహంకారాలకి అంటే కృష్ణుని లేక విష్ణువు యొక్క నాలుగు, అవి కర్మేంద్రియాలు అంతఃకరణానికి. అంటే ఈ నాలుగు అంతఃకరణాలు వాటి యొక్క జ్ఞానము ఏమిటి అంటే బ్రహ్మ, కర్మం ఏమిటి అంటే విష్ణువు. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి నిరంతరం మీ గుర్తుంచవలసింది, ఎన్నిసార్లు మనం చదువుతున్నా కదా మనం మర్చిపోయింది ఏం చెప్పాము అంటే, పేజీ 8లో చెప్పాను 5 మిర్రర్స్ గురించి. అక్కడ ఒక మిర్రరే ఉంది. మరి న్యాచురల్లీ పరమ పూజ్య గురుదేవులు ఒకటి సరిపోదుగా ఆయనకి, మనకి నాలుగు ఉంటే ఒకటే ఆయనది మనతో పాటు ఎప్పుడూ ఉంటుంది, కనుక మొత్తం 5 అవుతాయి. 5 మిర్రర్స్ చెప్తుంది కదా అర్థం. మనందరికీ ఉన్నటువంటి జ్ఞాన కర్మ బ్రహ్మ విష్ణువులు, ఈ మాట కన్ఫ్యూజ్ లేకుండా చెప్పగలిగారు కదా. బ్రహ్మ మన అంతఃకరణం యొక్క జ్ఞానయోగాలు, విష్ణువు మన కర్మేంద్రియాలు విష్ణువు యొక్క అంతఃకరణముల యొక్క. అంటే అంతఃకరణానికి ఏముంది? జ్ఞానం ఉంది, కర్మ ఉంది. వీటిని మీరు ఎక్కడో వెతకండి. తర్వాత పేజీ 35 ఆ ప్రాంతాల్లో స్పష్టంగా పరమ పూజ్య గురుదేవులు చెప్తారు, భగవంతుడు ఎక్కడో లేరు నీలోనే అని ఎప్పుడూ అది చెప్తూనే ఉంటారు. కనుక ప్రస్తుతానికి ఆ శరీరంలో చెప్పబడింది ఏంటి అంటే, దేవాలయాలను మీరు తయచేసి ఇంకా ఏవి కట్టించుకోవద్దు. ఇందుకు అసలైన సిసలైనటువంటి మందిరము మీ శరీరమే. మరి ఆ శరీరాన్ని మందుగా తయారు చేస్తున్నామా లేదా? ప్రూఫ్ దాంట్లో ఉంది. ఇప్పుడు ఒక మందిరిని చూస్తూ మీకు తెలిసిపోతుంది, ఒక పాడిపోయిన ఎక్కడో జరాచరణమైనటువంటి ఒక భవనం ఎక్కడో ఉన్నా నువ్వు చూపించగలవు, అది టెంపుల్. అది వన్స్ అపాన్ ఎ టైమ్ అఫ్ కోర్స్. అంటే అర్థం ఏంటి, మన శరీరాలని, మన శరీరాన్ని మందిరముగా అందరికీ కనిపించాలి. కనిపిస్తున్నాయి కదా, శుద్ధి శరీరము భగవంతుడుగా కనిపిస్తుందా లేదా? ఇంకా శుద్ధి అయినా ఎప్పుడు ఇంకెవడు లేడా? ఉన్నారు అలాంటి చాలామంది గురువుల్ని మీరు చూసి ఉంటే, సివివి చాలామందికి ఆయన భగవంతుడు. శ్రీరామ శర్మ ఆచార్య, సత్యసాయి, రామకృష్ణ పరమహంస, అమ్మ, రమణ మహర్షి, లహరి మహాశయ, బ్లావిట్స్కి, ఇవంతా దేని గురించి చెప్తున్నాం? మనం మనుష్యుని చూడటంలే మీకు అనిపిస్తుంది శరీరాన్ని చూస్తున్నారని, మీకు అర్థమవుతోందా? మీరు వాళ్ళ శరీరాన్ని చూడటం లేదమ్మా, వాళ్ళ యొక్క భగవంతుణ్ణి మనం చూస్తున్నామన్నది అర్థమవుతుందా లేదా? లేకపోతే ఎందుకమ్మా వాళ్ళ మీద అంత ప్రేమ మనకి? ఎందుకు వాళ్ళ మీద పూజలు అవి చేస్తున్నాం, ఊదత్తులు పెడుతున్నాం, అవంతా చూస్తున్నాం? పాయింట్ అర్థమవుతుంది కదా. అంచేత ఇక్కడ పరమపూజ గురుదేవులు స్పష్టంగా ఆలోచిస్తోంది ఏంటి అంటే, నీ దర్పణమును ఎప్పుడైనా రోజు చూసుకుంటూ ఉంటే మీ ఐదు గురించి మీకు తెలియాలి. భౌతిక శరీరం గురించి ఫిక్స్డ్, ఇంకా మీరు దాన్ని ఏదైనా కావాలంటే కొంచెం పౌడర్లో అది వేసుకోగలరు, ఏమో కాస్త ఇంకా ఫిజికల్ గా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దాని గురించి నేనే అంటలేదు. కానీ మీరు అద్దం చూస్తున్నప్పుడు మీ ప్రాణమయ శరీరం ఎలా ఉంది అని ఒక్కసారైనా ప్రశ్న వచ్చిందా? మనస్సు ఎలా ఉంది? విజ్ఞానమయ కోశం ఎలా ఉంది? ఆనందమయ శరీరం ఎలా ఉందమ్మా? మీకు ఐదు శరీరాలు ఉన్నాయని ఏదో లెక్కలు లెక్కలు చెప్పి పారేస్తున్నాం మనం. సిగ్గేస్తుందా అసలు ఎప్పుడైనా ఈ భౌతిక శరీరం కాక మిగతా నాలుగు శరీరాలు మనకి తెలుసా? అది ఇక్కడ పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నది. అంచేత ఈ సాధన ఆయన చెప్పేది, మీరు అద్దరం ఎప్పుడు చూసుకుంటుందా, దర్పణం ఎప్పుడు చూసినా మీ ఐదురు కనిపిస్తాయమ్మా. అక్కడ ఎందుకు కనిపించదు? మిమ్మల్ని చూస్తేనే ఎక్స్రే తీశాడు అనుకో అమ్మా, గ్యారంటీగా నువ్వు కనిపించవు. నీదే అది, ఖచ్చితంగా నీదే అది. ఇంకోటి చేస్తే ఇంకోలాగొస్తుంది లోపల. ఎక్స్రే గురించి చెప్పింది అర్థమైంది కదా. మేబీ బ్రెయిన్ అలా ఉపయోగించుకుని ఆ బ్రెయిన్ వల్ల ఎలాంటి థాట్స్ వస్తున్నాయో, ఇంకా రెడీ అయిందో లేదో నాకు తెలీదు, కానీ బ్రెయిన్స్ లో ఉండే డిసీజెస్ గురించి గ్యారంటీగా చెప్పేయగలరు డాక్టర్లు, ఎలా ఉందిరా నీ బ్రెయిన్ అని. ఎందుకు చెప్తున్నాను నేను ఇదంతా కూడా, పరమ పూజ్య గురుదేవులు చెప్పినటువంటి దేవతలను ఐదు శరీరాలుగా మీ శరీరంలో ఉన్నది అంటే ఐదు దేవతలు ఉన్నాయని కాదు, ఒకే దేవత యొక్క ఐదు అవయవాలు. అది అర్థం చేసుకోండి. నువ్వు నీ భౌతిక శరీరం గురించి చెప్తున్నావు, నీ మనస్సు గురించి ఏవైనా అర్థమైందా? నువ్వేదో చదివినటువంటి సైంటిఫిక్ గానో దేనిగానో నువ్వేదో నేర్చుకున్నావు కొన్ని సంవత్సరాలు, దానికి సంబంధించినటువంటి జ్ఞానము నీ శరీరము ఇంకోళ్ళకి ఇవ్వగలదు. అందులో డౌట్ లేదు కదా, అందరికీ అర్థమైందా చెప్పింది? నేను ఇప్పుడు చెప్పిన విషయం అర్థమవుతూ ఉంటే, నీ మనస్సు అంటే నీ మనోమయ శరీరము నువ్వు ఉద్యోగం చదివి నేర్చుకున్నటువంటి సబ్జెక్టుకి ఇతరులకి నువ్వు నౌకరివి. వాళ్ళు నీ మానిక శరీరాన్ని తన యొక్క నౌకరుగా వాడుతున్నారు, దానికే మీకు నౌకరం వస్తుంది, అందుకే నాకు పేట వచ్చిందా అని అడుగుతున్నారు. అంచేత నీ మనోమయ శరీరం అది కాదేమో. ఎందుకంటే అది మనోమయ శరీరంలో ఒక నౌకరుగా చేస్తున్న పని. అది నౌకరు వాడి గురించి ఎందుకురా మాట్లాడుకోవటం? నీ గురించి మనస్సు ఏం చేస్తోంది? నీ మనోమయ శరీరం నీకేం చేస్తోంది? ఇది నేను అడుగుతున్నాను. ఇంతవరకు అర్థమైందా? క్యాపిటల్ ఆర్ కొట్టండి, పేజ్ 11కు రండి, సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ 2 సెంటెన్సెస్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను కొంచెం టైం ఇచ్చింది ఎందుకు అంటే పేజ్ 11 తీసుకోవటానికి. ఇక్కడ కింద పడేసి ఉంటారు కదా చాలా మంది, తీశారా అందరూ? 11వ పేజీ సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ 2 పారాగ్రాఫ్. కీలు బొమ్మలు తమంతట తాను లేవలేవు, నడువ లేవు కదా. ప్రశ్నలందరికీ అర్థమైనా మళ్ళీ చదువుతున్నాను. కీలుబొమ్మ అంటే కరెక్ట్ వాడేనా? అర్థమవుతుంది కదా, కీలున్న వాళ్ళని కాదు కదా. సరే, కీలు బొమ్మలు తమంతట తాము లేవలేవు, నడవలేవు కదా. కారడివాడు మాత్రమే వాటిని ఆడించి గెంతించగలడు. గారడి వాడు మాత్రమే వాటిని ఆడించి గెంతించేయగలడు. ఏమర్థమైందరూ అందులో తప్పు? గురువుగారు అక్కడ మీకు ఒక బ్రేక్ ఇచ్చాడు. అక్కడ నువ్వు ఒక పరంపూజ్య గురుదేవుల యొక్క పుప్పెట్టిగా పనిచేస్తున్నావా, నీవు యొక్క పప్పెట్టిగా చేస్తున్నావా, లేకపోతే నీ భౌతిక కోరిక మానసిక శరీరాల నట్టు మీ అంతటి మీరు దానికి జన్మిస్తుంది గెలుస్తున్నారా? అర్థమైనా ఏం చెప్పాను? మీకు భౌతిక శరీరం ఉంది, మీరు ఖచ్చితంగా మీరు చెప్పినట్టే మీ భౌతిక శరీరం చెప్తుందా ఫిజికల్, లేక దాని ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు? కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా, ఎందుకంటే ఆసన ప్రాణాయామాలు ఎంత కరెక్ట్ గా చేస్తున్నారో దాన్ని బట్టి మీకే అర్థమైపోయింది. పుప్పెట్టు మిమ్మల్ని చేస్తోంది తప్ప మీ చేతిలో పప్పెట్లేదు. ఎందుకంటే మీరు అనుకున్నారంతే చెయ్యాలి అని. ఆసన ప్రాణాయామాలు చేయగలుగుతున్నావమ్మా? చేత ఇంకా నువ్వు పుప్పెట్టువే. ఇంకా అసలు గారడీవాడు ఏమైనా చేయటానికి నీ మాట వింటేగా ఏదైనా? ఇప్పుడు నీ కోరికలు దేవుడికి తెలియాలి. అసలు నీ కోరికలు ఏమైనా స్పష్టంగా ఉందా? ఏదో అప్పుడప్పుడు ఉన్నటువంటి ఏదో కోరిక అప్పుడప్పుడు జరిగేటటువంటిది. నేను చెప్తూ ఉంటాను కదమ్మా, గుంటూరులో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ షో ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి అని ఎవరో వెళ్తారు గురువుని మాట చెప్పి. అక్కడెక్కడో కొరటి టికెట్ దొరుకుతుంది. అంటే ఎందువల్ల వచ్చిందమ్మా టికెట్? అంటే గురువు అంటే ఇంకా గురువు గారికి ఇదే పనిరా, నీకు సిగ్గుందా ఆ ప్రశ్న అడిగిన వాడికి? నీకు అర్థమవుతుందా ఎంత ఫులిష్నెస్ అది? నువ్వు వెధవ పని ఒక సినిమాకి వెళ్ళాలి, కానీ వెళ్తూ పోనీ నువ్వు ముందుకు వెళ్ళావా? ఆహా, లేట్గా వెళ్ళు. పోనీ లైన్లో కూర్చోవచ్చా? ఆహా. అక్కడ ఎవడో గురువు గారు ఇచ్చట టికెట్లు, అందువల్ల నీ గొడుగు ఇచ్చాడంటే అసలు ఇంతకీ నువ్వు శిష్యుడా గురువు నీ యొక్క నౌకరా అని నాకు డౌట్ అని అనిపిస్తోందా లేదా అనే ప్రశ్న వేసుకోవాలమ్మా. గబుక్కుని గురువు అనేకండి ఎప్పుడు కూడా. పరమ పూజ్య గురుదేవులు ఒక చిన్న ఆఫీసర్ నీ వాడు ఎక్కడో ఉంటే వాడి వెంట నువ్వు పరిగెట్టి వెళ్లి సిగరెట్లు తెచ్చి వాడి ఇంటికి వెళ్లి నాయన బాబు అని వాడి కంట సేవ చేసి సీక్రెట్లు కూర్చోబెడతావు థియేటర్లు. కానీ పరమ పూజ్య గురుదేవులు నీకు టికెట్లు కావాలంటే ఇలా చేశాడు అని చెప్పుకోవటానికి సిగ్గు ఉంటే నువ్వు కరెక్ట్గా ఉన్నట్టే ఆల్రెడీ, నీకు ఆ సిగ్గు వచ్చిందంటే అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అందుకు ఈ లైన్ కీలు బొమ్మలు తమంతట తాము లేవలేవు నడవలేవు. కానీ మీరు చేయగలరు కదమ్మా, నీ థాట్స్ అవి చేయగలవు, కానీ మీ గురువుకి నచ్చినట్టు లేదురా మీరు. కానీ ఒకవేళ గురువుకి సమర్పణ మీరు చేసుకోగలిగితే, నేను చెప్పాను మీకు హరిదిన్ నయాజన్ హర్ రాత్ నై మౌత్, ఏ రోజు మీరు చేయగలరో అప్పుడే నువ్వు కరెక్ట్ పరమ పూజ్య గురుదేవుడు. ఇంకా మానేద్దామండి మేము చేయలేము, ఇంకా అస్త మూర్ఖత్వం అది, ఇంకెప్పటికీ అవ్వదు నీకు. ఇచ్చే సంధికాలంలో అయితే నీకు చాలా ఈజీగా ఛాన్సెస్ దొరుకుతాయి ఇవంతా, బికాస్ గురుజీ వాంట్స్ ఇట్. ఆయన మమ్మల్ని అందరినీ అడుక్కుంటున్నాడు, నిటరల్ గా అడుక్కుంటున్నాడు, చేయండిరా బాబు ఈ పని చెయ్యాలిరా అని. అందుచేత నువ్వు ఏం చేస్తున్నా అది కరెక్ట్ చేసేస్తాడు ఆయన. నీకు చాలా మంది గుర్తుంది కదా, కృష్ణుడు వాళ్ళ జీవితంలో నారదుడు ఎన్నిసార్లు హెల్ప్ చేశాడు. కృష్ణుడు చిన్నతను పుట్టినప్పుడు ఆమె కంటే ముందు మాయ, యోగ మాయ ముందు ఆకాశంలోకి వచ్చేసింది. ఎప్పుడు పడితే ఎప్పుడు రాదురా యోగమాయ. కృష్ణుడు పుట్టబోతున్నాడు కనుక యోగమాయ వచ్చింది. మరి గురుదేవుని ముందు వచ్చినప్పుడు ఏం యోగమాయ? నేను అరవిందో వివేకానంద వాళ్ళ గురించి చెప్తున్నా మీకు అర్థం అవటంలే. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేసామయ్యా 1910లోనే అంటే మీకు యోగమాయ గురించి కూడా అర్థం కాకపోతే పరమ పూజ్య గురుదేవులు మాయ ఏంటో మీకు తెలిస్తే. ఇంతేత మీరు కాస్త జాగ్రత్తగా ఈ రెండు లైన్లు ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్లో మీరు చదువుకోవాలమ్మా. కీలు మమ్మలు తమంతట తాము లేవలేవు నడవలేవు, నడవలేవు కదా. కారడివాడు మాత్రమే వాటిని ఆడించి గెంతించగలడు. చూసుకోండమ్మా, మీ శరీరాల్లో చేసుకుంటున్న పనులు గురుదేవులు నీ చేత చేస్తున్నారు అనే వ్యధవల్లో ఉండవద్దు. ఎందుకు నీవు పరమ పూజ్య గురుదేవులకి పనికి రావు? నీకు నచ్చింది ఏదో చేస్తున్నారు, మంచిది. అది మన ఉడతి శబరిలాగా వాడింట్లో వాళ్ళు తొడవటం, ఉడతి నీళ్ళల్లో పోసి తీసి వచ్చి తీసి పెట్టడం, అంతకంటే కొత్త పని ఏం చేయటం లేదు మీరు గురువుకి. కానీ అది కూడా గురువు ఖచ్చితంగా దానికి కావాల్సింది ఉంటుంది లాభం మీకు. కానీ మనకి ఇంకా ఎక్కువ కావాలని కదా ఇప్పుడు మనం అడుగుతున్నాం. మనకి హనుమంతుడు జాంబవంతుడు వాడు రావాలి అని లాస్ట్ లెక్చర్లో చెప్పారు గురువు గారు. ఆయన వాళ్ళు కావాలి అని అడుగుతూ ఉంటే మీరు ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి రిజల్ట్ ఎందుకు రాదు అది వేరే విషయం. గురువు గారి మాటతో ఏం చేసినా ఓ దానికున్న వాల్యూ ఉంది. అంచేత 10వ 12వ పేజీలో 3rd పారాగ్రాఫ్ కాస్త తృష్ణల గురించి ఆలోచించుకోండమ్మా, దానికి ఇంకా ఆపేయండమ్మా. మీకు దమ్ముంటే పూర్తిగా దాని గురించి ఆపేసేయండి. అలాగే స్వార్థము గురించి 13వ పేజీలో ఉంది. అందరికి అర్థమవుతుందా? పేజీ నెంబర్ 12 3rd పారాగ్రాఫ్ 1st వర్డ్ వచ్చిందా తృష్ణ అందరికీ? అది అర్థమవుతే టీ నొట్టుకోండమ్మా, క్యాపిటల్ టీ. ఓకే, చదువుకోండి ఆ తృష్ణల గురించి ఆయన ఏం చెప్పారో గురువు గారు. 13వ పేజీలో చూసుకోండమ్మా, 2nd పారాగ్రాఫ్ స్వార్థము, అది కూడా కనిపించిందా? ఇంకా దాని గురించి ఏం లెక్చర్లు ఇవ్వాలిరా? ఇంకేంటే మనకు ఉన్నదే అది, తృష్ణ ఉంటుంది స్వార్థం ఉంటుంది. చాలా సార్లు పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తారు అంటే మీ తృష్ణ మీ స్వార్థము ఒక తెర వెనకాతలు ఉంటుందమ్మా, వాటిలోంచి బయటకు తీసి కరెక్ట్ చేసుకోండి. అందులో ఆయన చెప్తాడు పరమ పూజ్య గురుదేవులు ఎలా చేయాలో. పద్నాలుగో పేజీ కింద నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 శ్లోకం, 14th లైన్. ఓకేనమ్మా, కరెక్టేనా? నిజమైన అందరికీ దొరికిందా అమ్మా? 14, 7 అందరికి వచ్చిందా? ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. నిజమైన అర్థంలో జీవితము భూమిపై నివసించే దేవత, లిటరల్ గా ఫ్యాక్ట్ అదమ్మా. చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఎవడ చెప్పినా మనలో ఒక్కడు ఆ మాట గురించి ఏమి మాట్లాడటం లేదు, ఆ విధంగా జీవించాలని అనుకోవటము లేదు, ఒక్కడికి లేదయ్యా అది. ఆ ఏడుపు ఇందులో గురువుగారి మొత్తం పేజీలు చదివితే నేను ఓపెన్ గా చెప్తున్నానా, మీ భూమి మీద ఉన్న దేవతలని అసలు దేవతల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? నరకీటకము, నర పశువు, నరపిశాచం అని 3 సింపుల్ వర్డ్స్ వాడాడు. ఏంటుండాలయ్యా మనం? నరకీటకములైనా అయి ఉంటాం, నర పశువైనా ఉంటాం, నర పిశాచమైనా ఉంటాం. జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ చదువుతున్నా సెంటెన్స్. నరకీటకము, నర పశువు, నరపిశాచం వంటి స్థితిని అతను ఇష్టపూర్వకంగానే స్వీకరించాడు. చేత మీకు కొంచెం దమ్ముండాలి. మీ యొక్క రియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వాడు ఎక్స్రేలు అవి తీసి ఇచ్చాక నీకోసం ఏదో చాలా పర్వాలేదండి, నువ్వు చాలా మంచివాడు అండి, ఆహాహా ఓహోహో అండి కదా, ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్తాడు. చేత అక్కడ పరమ పూజ చెప్తున్న మాటల్ని తిట్టుకుని ఏడవకండి. మీరు ఎవరో ఆలోచించుకోండి, మనము నరకీటకములు అంటే మనం తిట్టాడా గురువుగారు? మనం అందరం కూడా ఏంటి పురుగుల్లాగని అది చెప్పటానికైతే ఈ పుస్తకం నీకెందుకురా? అంత పరమ పూజ్య గురుదేవుల్ని అంత దగ్గర చేసుకోకండమ్మా. ఎంత వెధవైనా పరమ పూజ్య గురుదేవులు అంత వెధవ కాదు. మన వాళ్ళందరినీ నరకీటకము అని తిట్టాలనుకునేటటువంటి వాడు అసలు నీ జోరికి చెప్పడమ్మా. నేను నిష్టంగా పరమ పూజ్య గురుదేవుని కూడా నిలబెడుతున్నాను. కానీ ఆయన ఆ మాట అన్నాడు. ఎందుకన్నాడు? ఏంటి కాటన్ కీటకం? కీటకం ఏం చేస్తుంది? జనరల్గా అగ్నిలోకి వెళ్తుంది, కానీ అగ్నిలోకి వెళ్ళి ఏం నేర్చుకోదు, చచ్చిపోతుంది. ఎందుకు అలాగా దేవతల్లాగా వాళ్ళదాగా మేము ధ్యానం చేస్తామండి, నాకెవరు అక్కర్లేదండి, నాకు మోక్షం కావాలండి, అది కావాలండి అంటే నరకీటుకుడే. అంటే ఆ దేవతల వైపు ఆకర్షింపబడుతున్నాడు, అందులో కలిసిపోతున్నాడు. అదొద్దురా బాబు, ఎంతైంది ఆ మాట జత నరకీటికడు మీకు ప్లస్ పాయింట్గా ఒక వార్నింగ్ ఆపాడు. వద్దురా బాబు అలాంటి చోటుకు వెళ్ళబాక, ఏ దేవతలో వాళ్ళని చూసి నేను వాళ్ళలో కలిసిపోతాను, మోక్షం అయిపోతాను, నాకెవరూ అక్కర్లేదండి అనుకోవద్దు బాబు. నరపశువు గురించి మనమేం చెప్పక్కర్లేదు. అంటే ఈవెన్ పొలిటీషియన్స్ వాళ్ళు కూడా యానిమల్ పబ్ ఏంటి యానిమల్ అంటాం, సోషల్ యానిమల్ అని ఓపెన్ గా అందరూ చెప్తూనే ఉన్నారు, ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నారు, కనుక మనం తిట్టుకోం. మూడోది కాస్త జాగ్రత్తగా చూడండి, నరపిశాచ్యము అంటే కంసుడు, శిశుపాలుడు, వాళ్ళ పేర్లు మీరు ఊహించుకోవచ్చు కదా, వాళ్ళే ఉన్నారా ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉన్నారా చూసుకోండి అమ్మా. అది అందుకు స్పష్టంగా చెప్తున్నారు, నరకీటకము, నరపశువు, నరపిశాచం వంటి స్థితిని అతను ఇష్టపూర్వకంగానే స్వీకరించాడు. మోక్షం తీసుకుంటాను, నాకేం అక్కర్లేదు, అందుకే ముగ్గురు నాకు ఇద్దరు గ్యారంటీగా చెప్పారు దీనికి పాజిటివ్గా. గురువుగారు చెప్పింది ఒకటి, వివేకానంద ఏం చెప్పాయంటే ఒక్క కుక్క చాకేంత వరకు పృథ్వీ మీద నేను ఉంటాను. వివేకానంద అందరి కోసం ఏం నేను చేయటం లేదయ్యా, ఇదంతా మీరు చేస్తూనే ఉన్నారు, కానీ ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ వన్ సింగిల్ డాగ్ ఆన్ ఎర్త్ ఐ విల్ బి దేర్. బుద్ధుడు ఏం చెప్పాడు, ఇంకా పృథ్వీ దేవతా లెవెల్కి వచ్చేంత వరకు పృథ్వీ మీదే ఉంటాను. ఏం తెలుసుకోండి అమ్మా, దాని గురించి చెప్తున్నానమ్మా నేను. అంచేత మీరు నరకీటకము, నరపశువు, నరపిశాచం చూసి గాభరా పడకండి. అంటే నరులు ఎలా ఉన్నారు, వాళ్ళకి అడ్జెక్టివ్ అంతకంటే బెటర్గా ఇవ్వలేము. కీటకము అంటే అర్థం ఏంటి, ఏ కోణ అగ్ని దగ్గరికి ఎలా వెళ్ళిపోతుందో, అలాగే నువ్వు ఏ డిజైర్కి వెళ్ళిపోయినా అది కీటకమే, బికాజ్ ఇట్ ఈస్ ద డిజైర్ విచ్ ఈస్ కంట్రోల్ నిన్ను పట్టుకుంటోంది, నువ్వు కాదు. అందువల్ల జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా పరమ పూజ్య మాటలు. అతను కాయకల్పం వంటి పరివర్తన గురించి ఆలోచించగలిగితే అతనికి నారాయణుడు మహామానవునిగా మారుట కూడా ఎంతో సమయం పట్టదు. మరి నన్ను నారాయణులు అందరూ అవ్వచ్చు కదా, ఓపెన్గా చెప్తున్నాడు కదా, మరి అయితే ఏముండాలి అప్పుడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతి మమ. అర్జునుడు ఒక్కడికే నా శ్లోకం, నీకు కూడానా, నీ ఇష్టం రా. అదేదో కృష్ణుడు అర్జునుడికి చేసిన శ్లోకం పరమ పూజ్య గురుదేవులు 5000 సంవత్సరాల తర్వాత నీకు చెప్పవలసిన అవసరం లేనే లేదు. వీలెందుకుంది అంటే మీరు కనుక అలా చేయగలిగితే మీరు కూడా నరనారాయణులు అవుతారు. పేజ్ 16 చూడండి అమ్మా, సెకండ్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ పేజ్ 16 చూసుకోండి. సామర్థ్యమును ఓజస్సును, అక్కడ కరెక్ట్ గా లేదు, కరెక్ట్ గా చదువుకోండి అమ్మా. అక్కడ సామర్థ్యమును, అక్కడ ఒక కామ ఉంటే కొట్టేయండి దాన్ని. సామర్థ్యమును ఓజస్సును మనస్విను, మళ్ళా అక్కడ ఉన్నటువంటి కామ కొట్టేయండి, తేజస్సును మరియు సాహసమును వర్జస్సు అని అంటారు. సామర్థ్యమును ఓజస్సు, మనస్విను తేజస్సు, సాహసనమును వర్చస్సు. ఈ మాటలు మీకోసం చేయవలసినటువంటి మాట, మీరు నేర్చుకోవాలి. ఇవి మీ యొక్క ఓజస్, తేజస్, వర్చస్ డెవలప్ చేసుకోవాలి మీరు. మరి చేసుకోవటానికి పరమ పూజ గురుదేవులు మమ్మల్ని ఉత్తిని అలా చెప్పేసి వదలరు కదా. అంచేత సూర్యుడి నుంచి వచ్చేటటువంటి బొట్టు మీద ఓజస్సు, హృదయం దగ్గర తేజస్సు, శిరస్సులో వర్చస్సు. అర్థమైందా దేని గురించి చెప్పాను? పరమ పూజ గురుదేవుల మెడిటేషన్ దానికి ఉపయోగపడుతుంది. తీన్ శరీరాలు అది జాగ్రత్తగా చూసుకుంటారా? మీరు ఇప్పటికే చాలా చేసేసారు కనుక అసలు టైం ఉండదేమో లేమో నాకు తెలీదు, కానీ అసలు మీరు నిద్రపోతూ చేసేసుకోవచ్చు. ఒక్క నిమిషం లేవకుండా కూర్చోకుండా కూడా పడుకుని ఉంటారు, నిద్ర లేవగానే హృదయంలో ఓజస్సు, హృదయంలో నాభి, నావెల్లో ఓజస్సు, హృదయంలో తేజస్సు, శిరస్సులో వర్చస్సు. ఇవి మళ్ళీ వేరు కాదు, ఆ శరీరాలు అక్కడొచ్చినప్పుడు ఆ ఫలితం వస్తుంది. బుర్ర మీద పడితే శిరస్సు హృదయం గురించి చెప్పదు కదా. శిరస్సు మీద సూర్యకిరణాలు వస్తే ఏమిస్తుంది? వర్చస్సు ఇస్తుంది. అంతే తప్ప మళ్ళా మీరు ఏదో స్పెషల్ అనుకోకండి, అవి సూర్యకిరణాలే. నీ బ్రెయిన్ మీద ఉంది కనుక వర్చస్సు వస్తుంది. కాదండి, తేజస్సు కావాలి, హృదయంలో వస్తుంది. ఓజస్సు నాభిలో. అంతే, ఈ మూడు సూర్యకిరణాలే, కానీ నీ శరీరంలో వచ్చినప్పుడు వేరువేరు శక్తులు వస్తాయి. ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవగానే చేసుకోవచ్చు. ఇంకా కరెక్ట్గా అవుతే నేను చేసేది ఏంటి అంటే మూడు గాయత్రి మంత్రాలు చేసుకున్నాను. బొడ్డి దగ్గర ఒక గాయత్రి మంత్రం, హృదయంలో ఒక గాయత్రి మంత్రం, సహస్రారం మీద అని లేచిపోయామని పోతాను. ఎన్నేళ్ల సంవత్సరాలు చేస్తున్నా నాకే తెలియదమ్మా. కానీ ఇలాంటి సాధనలు కష్టమేం లేదు. అక్కడ ఎంత సాధనలు చేయాలరా మీరు? మీరు నిద్ర లేచి మీ కొమ్మం కవర్ తీసుకోవాలి అనుకునే లోపల మూడు చేసేసుకోవచ్చు. క్వాలిటీ బట్టి ఉంటుంది అంతే. దేన్ని నేను అర్థమైపోయిందమ్మా, ఈ సాధన జాగ్రత్తగా చూసుకోండి. ఓజస్, తేజస్, వర్చస్. సరే, ఇంకా ఆయన దాని గురించి రాసింది చదువుకోండి అమ్మా. ఓజస్ అంటే క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు, ఓజస్ అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మెడికల్ గా ఉన్న వాళ్ళకి ఇంకా కరెక్ట్ గా అర్థమవుతుంది. మనం ఇవాళ తిన్నటువంటి అన్నము, మనం తిన్న ఆహారం అంతా కలిపి అబౌట్ 40 డేస్ లో ఎస్సెన్స్ అయిపోతుంది. వీర్యము అంటామే తెలుగులో, సీమన్, సీమన్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అమ్మా. అంత డేస్ గురించి వచ్చి కావక్కర్లేదు. కానీ ఆ వీర్యం ఉందే సీమన్, దానిని ఓజస్ అంటానురా. ఓజస్ అంటే ఇప్పుడు అర్థమైందా? కానీ మనకి దాని ఫిజికల్ యాంగిలే తెలుసు. కానీ దీన్ని కనుక మీరు సటిల్ అండ్ కాజువల్ లెవెల్లో కనుక దాన్ని మార్చగలిగితే దాన్ని ఓజస్ అంటామమ్మా. అర్థమైందమ్మా? ఓజస్ అర్థమవుతే నెక్స్ట్ దానికి వెళ్తాను రా. శ్రూ, క్రియేటివ్, కరెక్ట్లీ రైట్. నన్ను వాడు చేయలేకపోయాను. అంటే ఏదైతే ఒక బర్త్ తో మీకు ఫాదర్ అండ్ మదర్స్ వూంబులో అవుతే నేచర్ డస్ ఇట్. కానీ నువ్వు కనుక దాన్ని తయారు చేయగలిగితే ఒక కంపెనీ ఒకడు రన్ చేయగలుగుతున్నాడు బికాస్ ఆఫ్ దిస్ సీమెన్ యోజస్. ఒకడు ఒక మంచి ఏదో చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు ఆన్ ఎనీ ఫీల్డ్, ఇదంతా ఈజ్ బికాస్ ఆఫ్ ఓజస్. ఐఎమ్ ఐ క్లియర్? సృజన శక్తి అర్థమైందరి అందరికీ? మీరు కావాలనుకుంటే దాన్ని బ్రహ్మ విష్ణు యొక్క నాభి నుంచి బయటకు వచ్చి సృష్టి అంతా తయారు చేశాడు అని తెలుసు కదా, అదే ఓజస్. లిటరల్ ఓజస్ రాది, మనం వాడటం లేదంతే. ఐఎమ్ ఐ క్లియర్? నెక్స్ట్ దానికి వెళ్ళేదా? తేజస్ అనేది మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఆరా అంటాను దాన్ని. ఈ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర శిరస్సు చుట్టూరా మనం ఒక లైట్ చూపిస్తాం. తర్వాత నేను చాలా సార్లు చెప్తున్నాను, మర్చిపోతాను, ఇదే సాధన పరమ పూజ గురుదేవులు ఇచ్చారమ్మా, నాకు రేపు గుర్చేయండి, ఆ మెడిటేషన్ చేయిస్తాను, ఓపెన్ గా చెప్పాడు ఆయన. చాలా ఇంపార్టెంట్ అది, ప్రజ్ఞావతార చల్లో అదే చెప్పాడు ఆయన, ఈ తేజస్ గురించే చెప్పాడు. అది ఇప్పుడు చేయలేను, టైం లేదు, కానీ రేపు అడిగితే తేజస్ గురించి చెప్తాను. కానీ తేజస్ అంటే ఏంటి అంటే ప్రతి వ్యక్తి, ప్రతి వ్యక్తికి అమ్మ ఆట మాట్లాడితే ఈ చైర్ నా ఎదురుకుండా ఉంది, దానికున్న ఆరా దానికుంది. ఆరా అంటే అర్థమైందా? కొంతమంది ఔరా అంటారు, నాకు తెలియదు ఔర్ హోతా హై కి నహీ యా ఓర్ హోతా హై. హిందీ మే ఓర్ అంటే ఎనర్ డైరెక్షన్, ఔర్ అంటే అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ప్రతి వాళ్ళకి ఉంటుందమ్మా. అండ్ చాలా సార్లు నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని బట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తాను. తర్వాత జరగబోయేవి ఇవి, కొన్ని కరెక్ట్గా చెప్పాను అనిపిస్తే కారణం ఆ తేజ చెప్తుంది, వాడి ఎబిలిటీ, వీడి పని చేస్తాడా చేయడా అన్నది తేజస్లో తెలిసిపోతుంది కదా. పరీక్ష రాస్తున్నప్పుడే స్టూడెంట్కి తెలుసు పాసిపోతానా. ఇప్పుడు తేజస్ అంటే అర్థమైంది కదమ్మా, ఇట్ కెన్ బి లెర్న్డ్. ఈ ఓజస్ అనేది పరమ పూజ్య గురుదేవులు గాయత్రి మంత్రం ఓజస్ నుంచి, నాభి నుంచి ఫీల్ అవ్వండి, గోల్డెన్ ఒక రేజ్ ఆఫ్ కలెక్టెడ్ రేజ్ నాభిలోకి రావాలి, కరెక్ట్గా చెప్పినా, అది ఓజస్ అవుతుంది. అది చేశాక తేజస్సు హృదయంలోకి వస్తుంది, వర్చస్సు శిరస్సు మీద వస్తుంది. ఇక వర్చస్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. వర్చస్ ఓజస్సు తేజస్సుని ఉపయోగించేవాడు అంటే, ఓజస్ ఇస్ ఫిజికల్, తేజస్ ఈజ్ ఫిజికల్ ఆస్ట్రల్, వర్చస్ ఈజ్ మెంటల్. అర్థమైందమ్మా? వాటి రియల్ టెక్నికల్ వర్డ్సే కాదమ్మా, దే హ్యావ్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ పవర్. వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, వెన్ యూ థింక్ ఓజస్, ఇట్ హ్యాజ్ ఇట్స్ పవర్. తేజస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఇవంటే మంత్రాలకి కూడా ఉపయోగ, మంత్రాలకి కూడా ఉపయోగపడుతుంది. చెప్పింది కరెక్ట్గా ఉంది కదా. చేత మీరు గాయత్రి మంత్రం చేసుకుంటున్నప్పుడు మనస్సులో నాభి దగ్గర ఓజస్, హృదయంలో తేజస్, శిరస్సులో వర్చస్. బ్రహ్మ యొక్క వర్చస్ అంటే ఎబిలిటీ టు డూ, అంటే వర్చస్ ఈజ్ మెంటల్ రా థాట్స్, డిజైర్స్ ఈజ్ తేజస్, ఓజస్ ఈజ్ ఫిజికల్. అండ్ ఇట్ డేస్ 40 డేస్. అది ఓజస్ అయిపోగానే మిగతా రెండు ఇమీడియట్ గా మారిపోతాయి కనుక ఒక మండల సాధన అందరూ 40 రోజుల పాటు చేయటానికి కారణం అది. ఏ సాధనైనా సాధారణంగా దీని గురించి తెలిసిన వాళ్ళు 40 డేస్ చేస్తారు, కానీ గురువుగారు దాన్ని 29 డేస్కి లాగేశాడు. అందుకే యుగశిల్పులకి అది అక్కడ వన్ మంత్ లో మొత్తం లాగేస్తాడు ఆయన. తర్వాత ఎన్నాళ్ళమ్మా, కొన్ని లక్షల సంవత్సరాలు డెవలప్ అవ్వాలి వాడు, ఎక్కడో పడుతుంది ఆయన, ఎక్కడ పడేస్తాడు. ఎందుకే పరమ పూజ్య గురుదేవులతో లింకప్ అయి ఉండమనేది ఎందుకే, ఇంకా వాడితో పడిపోతే ఆ గ్రూప్ లో వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఓడ వెళ్ళేదమ్మా నెక్స్ట్ పేజ్కి. అడుగు తెలుసుకుంటే అడగండి. ఇంతే అంటే నేను అవగొట్టేయటం కాదు ముఖ్యం, మీకు అర్థం అవుతోందా లేదా. పరమ పూజ్య గురుదేవులు 16వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ 2 లైన్స్ రావి, దాని గురించి చెప్పాను నేను. ఇంకా ఆయన దాని గురించి ఏం చెప్తాడు, ఇంకా ఆయన యాంగిల్లో మీరు చూడండి. ఇప్పుడు కాదు, మీరు చదువుకుని అర్థం చేసుకుని ప్రశ్న ఎప్పుడైనా మీరు ఇస్తే దాని మీదకి ఆన్సర్ వస్తుంది. పేజ్ 17 చూడండి అమ్మా, 17 ఫస్ట్ 2 సెంటెన్సులు చదవండి. చదువుకున్నారా అందరూ? చదవండి 2 సెంటెన్సెస్. చదివేశారా? అందరూ చదివేశామంటే నేను చదువుతానమ్మా. అది వై కొట్టేయండి. ఎస్ 2 సెంటెన్సెస్, వై వై క్యాపిటల్ వై. చాలా జాగ్రత్తగా సెంటెన్స్ అర్థం చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇతరులను ఎలా తయారు చేయాలి అన్నదాన్ని ఒక మండలిన ఏర్పాటు చేసుకోవాలి. మండలి అర్థమైందా? ఏం చేయాలో చెప్పాడు చూడు. కానీ మండలి ఉండాలి. మండలి అంటే నా పరమ పూజ్య గురుదేవులు 40 people కలిస్తే ఒక మండలి అంటారు. మీరు కనీసం 5 తయారవ్వండి. దాన్నే ప్రజ్ఞామండలి. అన్ని మండలు ఆయన చెప్పారు, దాని గురించి చెప్పారు. వాళ్ళ వదిలేయండి, పరమ పూజ్య గురుదేవుల డెఫినేషన్ వేరు. సంధ్యామండలి, పేర్లు ఉన్నాయి కదా మండలి, పేర్లు చెప్పండి అమ్మా. నాకు పేర్లు 5-5 కలిసి తయారు చేయండి. అది ఇంపార్టెంట్ ఇక్కడ పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నది. ఇతరులను ఎలా తయారు చేయాలి అన్నదానికి ఒక మండలి ఏర్పాటు చేసుకోవాలి. చూసుకోండి పని. పనిముట్టు యొక్క ఆకారాన్ని ఒక మూసలో పోసి కావలసిన విధంగా నిర్మించుకుంటాము కదా. అర్థమైంది కదా? దానికి ఈ మూడింటిని ఉపయోగించుకోవచ్చు. పొద్దున్న ఏంటది? ఓజస్, తేజస్, వర్చస్. ఆ సెంటెన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఆ 2 చాలా చాలా ఇంపార్టెంట్, ఆలోచించండి. ఇంకా 18వ పేజీలో కింద నుంచి వచ్చే 1, 2, 3, 4, 5, 6, 7, 8 చూసుకోండి. కింద నుంచి సెకండ్ పారాగ్రాఫ్ page 18 అక్కడతో ఆపుతాను నేను ఈ క్లాస్. అర్థం చేసుకోండి. కాని ఒక దేవతను, ఆ మాట స్టార్ట్ చేశానమ్మా, ఎస్ కొట్టేయండి అర్థమైన వాళ్ళు. ఈ page 18 సెకండ్ పారాగ్రాఫ్ లో కింద నుంచి 8వ లైన్ చూసుకోండి అమ్మా. దాన్ని జాగ్రత్తగా, ఇక్కడ దేవీ దేవతలు అన్ని చాలా పైన ఉన్నాయండి. చాలా మంది దేవత సంఖ్యలు ఉన్నాయి, కానీ మీరు ఏదేదో దేవతలకు వెళ్లి అన్ని చేసి వస్తున్నాయి, మీకు ఏమీ రాదు అని పైన రాశాడు ఆయన. దేవాలయాలలో మీకు ఏమీ రాదురా, స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏదో జరుగుతుంది, 100,000 వెళ్తే ఎవడికో ఒకడికి ఏదో వస్తే దానివల్ల ఏం రాదురా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కానీ ఒక దేవతను మాత్రం సముచితమైన సాధన చేసినప్పుడు నగదు రూపంలో సత్పరిణామము చేతికి అందుట చూడగలము. నగదు అంటే ఇమీడియట్, మళ్ళీ ఎప్పుడో కాదండి, ఏ రోజు ఎంత ఎంతెంత చేస్తున్నామో అంతంత. అదే జీవన దేవత. దీని యొక్క సంస్కరింపబడిన స్వరూపమే కల్పవృక్షము. ఓజస్ అర్థమైంది కదా? ఆ ఓజస్ ఇట్ గివ్స్ యూ చిల్డ్రన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎలా గ్రో అవుతాయి అవి? ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ క్వశ్చన్. దానిలో తమాషా ఏంటి అంటే, చాలా మందికి మగవాళ్ళు కూడా 9 వేరు చేస్తారు ముందు, చైల్డ్కి ముందు. బిఫోర్ ఇట్ గోస్ ఇన్ టు ద మదర్, 9 ముందు వాడి తల మీద ఉంటాయి అవి. అక్కడ నుంచి 9 అయ్యాక అండ్ సమ్ టైమ్స్ 2-3 పడుతుంది పట్టేక, కానీ మదర్ దగ్గర ఊంబులోకి వెళ్ళదు అది. చేత తండ్రి కూడా అంత అవస్థ పడతాడు, కానీ అన్ఫార్చునేట్లీ అవి తెలియవు అవి. దానివల్లే ఇందాక నేను పెళ్లికి ముందు చెప్పానే 2 ఎంత అది ఇంపార్టెంట్. ఏంటంటే ఒక చిల్డ్రన్కి హస్బెండ్కి ముందే నెత్తి మీద ఉంటుంది అది, మ్యారేజ్కి ముందే రెడీ అయిపోతుంది వాళ్ళది. దాన్ని బట్టి మ్యారేజ్ అసలు అది చూసే వాళ్ళు ఉండేవారు ఎస్ట్రాలజర్స్ ఇది వరకు. అంచేత అక్కడ సెలెక్ట్ చేసేవారు, నాకు తెలియదు ఎంత 36 ఏమో, అంతగానే ఉంటే తప్ప ఆ లింకప్ అవ్వదు అని ఓజస్ది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఓజస్ అంటే అర్థమైంది కదా. కానీ తేజస్ అంటే ఇప్పుడు మన ఓజస్ బ్లడ్ లోకి వచ్చింది అందరికి, వీళ్ళకేమవుతుంది అది బ్లడ్ లోకి వెళ్తుంది, బ్లడ్ లోంచి తేజస్ గా మారుతుంది. అందుకే ఒక్కొక్క మనిషిలో ఒక ఇప్పుడు గాంధీజీ వాళ్ళని చూస్తే అందంగా చూడాలి అనుకుంటే చాలా క్వశ్చన్ మార్కే, వాళ్ళని అందమైన అనలేము కానీ ఎంత అదృష్టం. కారణం ఏంటి, అసలు గురువులందరినీ చూడండి, మెనీ గురువులందరూ పెద్ద మీరు చెప్పే యాంగిల్లో వాళ్ళు బ్యూటీ కాదు. సత్సాయి వాళ్ళని నువ్వు అసలు సత్సాయి అనే మాట చూడకుంటే ఏం కనిపిస్తుంది రా ఆయన్ని. కానీ ఏంటి అంత ఆకర్షణ, తేజస్. తేజస్ దేనివల్ల వస్తుంది, ఇమోషన్స్. ఇమోషన్స్ కరెక్ట్ అని చెప్పాను, ఇమోషన్. ఇమోషన్ అంటే డిజైర్స్ కదా, కరెక్ట్ అని చెప్పాను. అంచేత మీ డిజైర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో మీ తేజస్ అంత. డిజైర్స్ అమ్మా, డిజైర్స్. అక్కడ డిజైర్స్ ఎన్ని ఉన్నాయి మన డిజైర్స్, మీరు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడున్న కాలంలో ఎవరైనా జాబ్స్ కి వెళ్ళాక అసలు డిజైర్స్ ఏమి ఉండవేమో అనిపిస్తుంది. నిజంగా ఏదైనా పవర్ఫుల్ డిజైర్ ఉందా, పిల్లలు ఎవరైనా లేకపోతే అమ్మా పిల్లలు అని అడుగుతారు కానీ దాని గురించి ఆలోచించటం వాళ్ళని కూడా నేను చూడలేదు. అంటే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా, తేజస్ అంటే ఏంటో. డిజైర్స్ లేవు మనుషులను చూడండి, డిజైర్ ఎనీ డిజైర్. కానీ ఆ తేజస్ ఎలా అయినా ఉండొచ్చు, తేజస్ ఉంటుంది, ఎలా ఉన్నా తేజస్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ యువర్ డిజైర్. ఏమిటి అనే క్వశ్చన్ లేదు అక్కడ, కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి వర్చస్ ఉంటుంది పైన. ఆ మెంటల్ యొక్క తేజ చూడటం అనేది ఇంకా మనుషులకి చూడటం రాలే, ఇంతవరకు రాలే. అక్కడ ఈ ఆరా చూస్తున్నారు తప్ప, ఆరా అంటే ఐ మీన్ అబౌట్ ది ప్రాణమయ శరీరం, అది పట్టుకోగలరు తప్ప మెంటల్ది ఇంకా చూడటం రాలేదు. కానీ వర్చస్ పరమపూజ్య గురుదేవులు, ఒక్కసారి పరమపూజ్య గురుదేవుల మాట నేను విని నా గురువు అనుంటే, తర్వాత వాడు ఏదో మాట వలసల్లో యాక్ష తినే అన్నాడు ఆ మాట, కానీ వర్చస్సు ఇంకా పైపోతున్నాడు. ఇప్పుడు పరమపూజ్య గురుదేవులతో మనం చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి వర్చస్ మీరు చూసుకోగలిగితే మీరు ఊహించలేరు అసలు అదేంటో, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు మాటలో మనతో ఎవరితో పరమపూజ్య గురుదేవులు అని చెప్తాం మనం, వచ్చే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. కానీ న్యాచురల్లీ వెరీ లిటిల్, వెరీ లిటిల్. అందుకే ఆయన పవర్, గురువు గారి పవర్ ఎందుకు. కానీ అది ఎలా వస్తుంది, ఇవాళ ఏదో అన్నాం, కొన్ని సంవత్సరాల తర్వాత కానీ దాని మీద యాక్షన్ రాదు ఒక్కొక్కసారి, ఇట్ డజంట్ మ్యాటర్. అందుకే గురువు గారు వన్, మనం ఒక లైఫ్ అంటాం కానీ పరమ పూజ్య గురుదేవుల్లో చూస్తే ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సెకండ్ ఆఫ్ ద రావ. బ్రహ్మదేవుడు చనిపోతూ ఉంటే వడవుడు రావణాసురుడు అలా బయటకు వెళ్ళాడు, బయటకు వెళ్ళి వచ్చే లోపల అయిపోయాడు రావణాసురుడు, అయిపోయింది కూడా, పుట్టడం అయిపోయింది, చచ్చిపోవడం కూడా అయిపోయింది. చేత సత్యయుగం గురించి గురువుగారు చెప్తున్నప్పుడు మన మంది చాలా మంది గురించి గురువుగారు ఆలోచిస్తున్నాడు, అంచేత ఆయన వే ఆఫ్ థింకింగ్ మనకి తెలియదు. మనం చేయింది చేయటమే తప్ప అసలు ఆయన ఏ యాంగిల్లో ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి, నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ లైఫ్, ఏమో ఎక్కడెక్కడ పడేస్తున్నాడు ఆయన.